तद्वस्तु तस्य तत् ईश्वरत्वं च जीवत्वम् उपाधिर्द्वयकल्पितम्। ఈ మూడవ అధ్యాయమైనటువంటి పంచకోశ వివేక ప్రకరణం బ్రహ్మానందవల్లి తైత్తిరియోపనిషత్ మొదటి అనువాక 6 అనువాకలలో ఉన్నటువంటి విషయాన్ని మనకు బోధిస్తున్నారు విద్యారణ్య స్వామి వారు. పంచకోశ విలక్షణ ఆత్మ అస్తి, గుహా నిహితం ఆత్మా అస్తి, బ్రహ్మ అస్తి, ఆత్మత్వరూపేణ బ్రహ్మ అస్తి, సత్యం జ్ఞానం అనంతం రూపం బ్రహ్మ అస్తి, ఇవన్నీ బ్రహ్మ లక్షణ. కొన్ని తటస్థ లక్షణాలు, కొన్ని స్వరూప లక్షణ. బ్రహ్మ సత్యము అని చెప్పిన తర్వాత ఉపనిషత్తు సత్యం బ్రహ్మ అన్నది అంతే, కానీ ఆ సత్యం బ్రహ్మ సత్యం అనే దానికి అర్థమేమిటి అనేది ఉపనిషత్తు చెప్పం. అది ప్రకరణ గ్రంథాల ద్వారానే తెలుస్తుంది. కనుక ఆ సత్యం అనేటిది త్రికాల అబాధ్యం అని తెలుసుకున్నాం. మూడు కాలమైందు కూడా నిషేధింపబడినటువంటిది ఆ సత్యం బ్రహ్మ. ఆ బ్రహ్మను ఎందుకు సత్యం అన్నాము అంటే, సత్యం అనడానికి కారణం మూడు కాలాలలో ఉంటుంది కాబట్టి అది సత్యం. ఎప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది, దానికి దేశ పరిమితి లేదు, కాల పరిమితి లేదు, వస్తు పరిమితి లేదు, లేక పరిచ్ఛేద అంటారు, పరిచ్ఛేదము లేదు. ఇప్పుడు ఆకాశానికి కూడా, ఈ హాల్లో ఆకాశం ఉంది, ఆకాశం దీనికి బయట కూడా ఉన్నది, హాలుకి బయట కూడా ఉంది, మనకు పరిచ్ఛిన్నం అయినట్టు కనపడుతుంది కానీ దానికి పరిచ్ఛిన్నత లేదు. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది, అవయవం లేదు కాబట్టి అది కూడా దాదాపు ఆత్మకు దగ్గరగా ఉంది. ఆత్మ అల్పర్వేడు, సర్వవ్యాప్తి, ఆకాశము సర్వవ్యాప్తి, ఆత్మ అసంగ, ఆకాశము అసంగ, రెండు ఆకాశం మొదలైతాయి, ఆత్మ ఆకాశ, ఆత్మ అఖండ, ఆకాశము అఖండ. ఇన్ని సామ్య లక్షణాలు ఉన్నాయేమిటండి ఆకాశానికి ఆత్మకి అంటే. అందుకనే ఆకాశానికి దగ్గరగా మనకు పోలికత చెప్తూ ఉంటారు అన్నమాట. ఆకాశానికి జన్మ ఉన్నది, ఇన్ని సామాన్య లక్షణాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని వైలక్షణ్యాలు ఉన్నాయి, ఆకాశము జన్మించింది, ఆత్మ జన్మించలేదు అనేది ఒక విలక్షణం భేదం ఉంది ఆకాశానికి ఆత్మకి. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు దేశకాల పరిమితి లేనటువంటి ఆత్మ అన్నారు. దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న ఆత్మ అంటే అన్ని వస్తువుల యందు ఉంటుంది. ఒక వస్తువు కంటే వేరు, కానీ ఆత్మ ఆ వస్తువులోనూ ఈ వస్తువులోనూ ఉంటుంది ఉనికిగా అన్నది. ఆత్మ ఉంటుంది అంటే ఆత్మ ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుంటుంటారు, సంవత్సరాల తరపుడు వింటూ ఉంటారు. అందుకని సూక్ష్మంలో మోక్షం అన్నారు ఏంటంటే ఉనికిగా ఉంటుంది నాయన, ఉండడం అనే తత్వంతో ఉంటుంది అన్నారు. అది వదిలిపెడతాం మనం. బాగా మార్కులు వచ్చే పాయింట్ ఆన్సర్ రాయాలి కదా పరీక్షలో, అది వదిలిపెట్టి వస్తాయి. ఎందుకంటే టైం లేదండి, లాస్ట్లో టైం చాలా వదిలిపెట్టాను అంటాడు, మార్కులు తగ్గుతాయి. అట్లాగే మనం కూడా అన్నీ వింటాం, ఆత్మ అట్లా ఉంది ఇట్లా ఉంది అన్నీ వింటాం, కానీ ఆత్మ అంటే ఏమిటండి అని అడుగుతాం. అందుకని అన్ని లక్షణాలు చెప్పాను నిన్న, యదాప్నోతి యదాదత్తే యచ్చార్థి విషయాన్ని యచ్చార్థి సొంతలో భావ తస్మాత్ ఆత్మ ఇది కీర్త్యతే అని చెప్పాం. ఆ శ్లోకాన్ని కంఠపాఠం చేసి ఆ ఒక్క మాటని పదిసార్లు రోజు జపం చేయాలన్నమాట. శివుడు జపం విష్ణు జపం వద్దంటారా అన్న. ఇంతవరకు శ్రవణ జపం చేశారు, మీరు కూడా జపం చేయండి. ఏదైనా ఆయన స్వరూపమే కదా అని భావించి చేయండి. చాలామంది ఒక ఫీలింగ్ ఏమండి, ఇంతకాలం చాలా ఉపాసన చేశాం, చాలా అన్నీ పారాయణాలు చేసేవాడు, ఇప్పుడు మరి ఇక్కడ ఈ క్లాసులో వెళ్ళలేము, ఇది చదవలేము, అవి చేయలేము, ఏం చేయమంటారు, ఒక సెంటిమెంట్, ఒక ఫీలింగ్, ఇవన్నీ ఉంటాయి. కృష్ణ పరమాత్మ అంటారు, భగవద్గీత చదవడం అనేది, వేదాంతం వినడం అనేది 1000 పూజలతో సమానం, ఇంకా మధుసూదన సరస్వతి అయితే ఇంకా ముందుకు చెడు చెప్తారు. ఏమని అసలు వేదాంతాన్ని మించిన పుణ్య నదులు లేవు, పుణ్యక్షేత్రాలు లేవు, తీర్థక్షేత్రాలను అన్ని తీర్థక్షేత్రాలకు వెళ్ళిన అన్ని పుణ్యక్షేత్రాలలో నదులలో మునిగిన ఎన్నెన్నా చెయ్యి, ఈ ఆత్మ జ్ఞానంతో ఇంకా దానికి కోటి గట్లు ఎక్కువ అంటారు ఆయన. దానికి ఒక శ్లోకమే ఉంది, బ్యూటిఫుల్ శ్లోక. కనుక అట్లాంటి బాధే వద్దు. అయితే అది వదిలిపెట్టి ఇది వదిలిపెట్టకూడదు. అట్లా చేస్తాం ఒక్కొక్కసారి, అది వదిలిపెట్టేవాడి దీనికి టైం లేదు అన్నాడు. అప్పుడు మొట్టిగా వేస్తాడు ఎవరు, ఆయన దేవుడే. అంటే అందుకని గ్రహించవలసింది గ్రహించ. అనంత శాస్త్రం బహు వేదితవ్యం, శాస్త్రం తెలుసుకోవలసింది చాలా ఉంది. అల్పశ్చ కాల బహవశ్చ విజ్ఞానం, కాలం అల్పం, విజ్ఞానం బహు చాలా ఉన్నాయి. యత్ సారభూతం తద్ ఉపాసితవ్యం, ఏది సారమో దాన్ని తీసుకో. యథా హంస క్షీరం అంబు ఇవాన్, హంస పాలను తీసుకొని నీరు వదిలిపెట్టినట్టుగా అలా చేయాలి. లేకపోతే మనకు విషయం బోధపడదు. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, ఊహికి అనే విషయం మీద వచ్చింది. ఆత్మ 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 ఇట్ట పోతూనే ఉంటుంది, నాకు సాగుతూనే ఉంటుంది. ఆత్మ ఆత్మ అనేది, ఆత్మ అంటే ఏమిటంటే ఉనికి ఉనికిగా అన్నిటి ఎందు ఉన్నది అని అన్నారు. సత్ 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 సత్య అన్నారు. అప్పుడు జ్ఞానాన్ని వదిలిపెడతారేంటి, జ్ఞానం వదిలిపెట్టలేదు, అనుభూతి అనుభూతిగా అన్నిటి ఎందు ఉన్నది, అనుభూతి రూపంగానే ఉన్నది అని తెలుసుకున్నాం. జ్ఞానం అనంతం, యద్ బ్రహ్మ తద్వస్తు, అదే బ్రహ్మ తద్వస్తు, ఆ బ్రహ్మ పదార్థమే తస్య తద్, ఆ బ్రహ్మమునకు, తస్య ఆ బ్రహ్మమునకు తత్ అన్నారు. తత్ అంటే మహావాక్యంలో తత్ త్వం అసి అంటారు కదా, త్వం జీవాత్మ, తత్ ఆ పరమాత్మ అన్నారు. త్వం జీవాత్మ, తత్ ఆ పరమాత్మ ఒకరే అని చెప్తుంది. అందుకని తస్య తత్ అన్నాడు, ఆ బ్రహ్మమే ఆ పరమాత్మ, ఆ బ్రహ్మమే ఆ పరమాత్మ. ఎట్లా ఆ బ్రహ్మమే ఆ పరమాత్మ అంటే, మనం 36వ శ్లోకంలో చెప్పారు, కల్పితత్వాచ్చ మాయయా అన్నారు. బ్రహ్మన్ ప్లస్ మాయ, మిస్టర్ బ్రహ్మన్ అండ్ మిస్సెస్తో చేరితే ఈశ్వరుడు అవుతాడు అంతే. మ్యారీడ్ బ్రహ్మన్ ఈశ్వరుడు అండి, అన్మ్యారీడ్ బ్రహ్మన్ అన్మ్యారీడ్ ఈశ్వరైజ్ బ్రహ్మన్. ఇట్లాంటి ఎక్కడ ఎట్టకండి పుస్తకంలో డిక్షనరీ అంతే కదా. మాయాశక్తి స్త్రీలింగం, ప్రకృతి ఆయన పురుష, అంగుష్ఠ మాత్రం పురుష. అలాగే బ్రహ్మము ఆయన మాయతో చేరినప్పుడు, అంటే మాయని బ్రహ్మ యాక్టివేట్ చేసినప్పుడు ఆయన సమక్షంలో మాయ ప్రేరితమవుతుంది. ప్రేరితమైనప్పుడు ఏమవుతుందంటే ఆయనకి బ్రహ్మము కలిపి ఈశ్వరుడు అంటే అని రెండు ఉపాధులు అన్నారు, ఈశ్వరత్వం జీవత్వం. ఇప్పుడు పెద్ద బకెట్లో వాటర్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, చిన్న కుండలో నీళ్ళు ఉన్నాయి. పెద్ద బకెట్ ఏమిటి, ఇంకా పెద్దది తీసుకున్నాం. ఇప్పుడు చెరువులో నీళ్ళు ఉన్నాయి, మన ఇంట్లో బకెట్లో నీళ్ళు ఉన్నాయి. చెరువులోనూ నీళ్ళే ఉన్నాయి, బకెట్లోనూ నీళ్ళే ఉన్నాయి. చెరువు పెద్దది, అందులో అన్ని చేపలు ఇవన్నీ ఉండవచ్చు, మన బకెట్లు ఏమి ఉండవు, చిన్నది. అట్లాగే ఉపాధి చిన్నది, బకెట్ లాంటిది అనుకోండి, అది ఈశ్వరుడు ఉపాధి, మాయ ఉపాధి, ఇది అవిద్య ఉపాధి. అందువలన ఆయనకి ఈశ్వరుడు అని పేరు. మాయోపాధిస్తన్ ఆత్మ ఈశ్వర ఇత్యుచ్యతే, అవిద్యోపాధిస్తన్ ఆత్మ జీవ ఇత్యుచ్యతే. తత్వబోధన విన్నారు, తెలుసుకున్నారు. మాయ ఉపాధితో కూడినటువంటి ఆత్మకి ఈశ్వరుడని పేరు, అవిద్యా ఉపాధితో ఉన్నటువంటి బ్రహ్మము ఆ ఉపాధితో ఉంటే జీవుడు అని పేరు. మాయా ఉపాధితో కనుక ఉంటే బ్రహ్మము అనుకు ఈశ్వరాని పేరు. అవిద్య అనే మాయకి అవిద్య అని పేరు ఇక్కడ. ఎందుకంటే వ్యక్తి మైక్రో, అది మ్యాక్రో, మైక్రో మ్యాక్రో, మనం మైక్రో ఆయన మ్యాక్రో. ఈ మైక్రో మ్యాక్రో ఏమిటో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. శరీరదృష్ట్యా శరీరత్రయం జీవ ఉపాధి. ప్రపంచం మూడు, మూడు ప్రపంచాలు, మూడు శరీరాలు. అది సముద్రం అనుకోండి, ఈశ్వరుడు సముద్రం, మనం నదిలాగా అనుకుందాం. ఆయన సముద్రం, మనం నది. నీరు నీరే, సముద్రము నది అని రెండు వేరు. ఇప్పుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మూడు శరీరాలు. ఒక శరీరం కనపడుతోంది, రెండో శరీరం ఫీల్ అవుతాం, మూడో శరీరం అవిద్య, అజ్ఞానం, కారణ శరీరం. కారణ శరీరం కిం? అనాది అవిద్యారూపం. శరీరద్వయస్య కారణమాత్రం కారణ శరీరం అన్నాం. దాన్ని ఇంగ్లీష్లో పరమార్థానంద స్వామి గారు RM1, RM2, RM3 అంటారు. రిఫ్లెక్టింగ్ మీడియం నెంబర్ 1, రిఫ్లెక్టింగ్ మీడియం నెంబర్ 2, రిఫ్లెక్టింగ్ మీడియం నెంబర్ 3. ఇది రివర్ లెవెల్. రివర్ అంటే నది, జీవుడు ఒక నది అలా అనుకున్న ఉదాహరణ. ఈశ్వరుడు సముద్రంతో సమానం. వీళ్ళిద్దరిలో ఆత్మ ఉంది, ఆత్మ అనే నీరు, నీరు సమానం సముద్రానికి నదికి, అవునా? అలాగే ఈ RM1, RM2, RM3 అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరంలో కూడా ఆత్మ నీటి లాంటి ఆత్మ. అక్కడ కామన్ నీరు దృష్టాంతంలో, దాష్టాంతంలో ఆత్మ కనుక ఆత్మ అనేది ఉన్నది. కానీ మూడు మీడియంస్ ఉపాధి అన్నట్టు, జీవ ఉపాధి శరీరత్రయం, ఈశ్వర ఉపాధి ప్రపంచత్రయం. అన్ని శరీరాలు కలిపితే, ప్రపంచంలో ఉన్న శరీరాలు అన్నీ కలిపామనుకోండి, ఏమవుతుంది? స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. RM4, RM5, RM6, మొత్తం 6 మీడియంస్, మైక్రో 3, మ్యాక్రో 3. three three mediums, 3 + 3 calculator डाले, 3 + 3 आर मीडियम चंडी, जीश्वरत्वम् जीवत्वम् 3 + 3 English लो micro अंटे సంస్కృతంలో వ్యష్టి ఇంగ్లీష్లో మ్యాక్రో అంటే సంస్కృతంలో సమష్టి ఈ సమష్టి వ్యష్టి ఈ రెండు కూడా ఉపాధులు మాయా ఉపాధి సన్న ఆత్మ ఈశ్వర ఉచ్యతే అవిద్యోపాధి సన్న ఆత్మ ఇది ఒక మాయా అందులో ఇచ్చి చూడాలి అవిద్యోపాధి సన్న మాయ జీవ ఉచ్యతే బ్రహ్మ కనుక అవిద్య ఇప్పుడు పేర్లు చాలా ఉంటాయి రెండు బ్యాచ్లు పెట్టుకోండి ఇంకొకటి ఈశ్వర జీవ ఈశ్వర జీవ సముద్రము నది నీరు అనేది కామన్ ఆత్మ అనేది కామన్ లేక బ్రహ్మం అనేది కామన్ మూడు శరీరాలు మూడు ప్రపంచాలు ఉపాధి భేదం ఈయనకి ఈశ్వరు అనే పేరు ఈయనకేమో జీవుడు అనే పేరు అంతే ఉపాధి ద్వయం కల్పితం కల్పితం అంటే ఈశ్వరుడు కూడా కల్పితమేనా అన్నాడు ఇక్కడే కొంచెం కష్టంగా అనిపిస్తుంది భక్తులు అనుకునే వాళ్ళందరికీ మేమంత ఇమోషనల్ అండి ఇమోషనల్ మనోమయ కోశ కొంచెం విజ్ఞానమయ కోశానికి కూడా రా అంటే ఎదగాలి మనిషి ఇంకా బుద్ధి కూడా పనిచేయాలి కదా మనసు మాత్రమే ఉంటే ఎట్లా భక్తిలోకి వెళ్ళాలి భక్తిలో ఎదిగి పైకి రావాలి బయటకు రావాలి తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు శిశువు తల్లి గర్భంలోనే ఉంటాడా 10 నెలల తర్వాత కూడా తల్లికి ప్రమాదం శిశువుకి ప్రమాదం అదేవిధంగా మనం కూడా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాం ఈశ్వరుణ్ణి భక్తితో పూజిస్తాం సేవిస్తాం ఎందుకు ఈశ్వరుడికి ఏమిటి కావాలి భగవంతుని ఏం ఆశిస్తాడు మన చేత ఈ భక్తుడు ఒకరోజు నన్ను అర్థం చేసుకోవాలని ఆశిస్తాడా ఆశించడా భగవంతుడిని భగవంతుడి కోసం పూజించాలి ఆరాధించాలి అర్థభక్తి అర్థార్థి భక్తి చాలు కొంతకాలం డబ్బులు కావాలి బిజినెస్ భక్తి క్రైసిస్ భక్తి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు ఓకే బిజినెస్ బాగుండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి ప్రమోషన్ కావాలి ఓకే ఆయన్ని పూజించు జీవితాన్ని అట్లనే చేస్తానంటే ఎట్లా కుదురుతుంది ఈ ఒక చేతిలోనేమో ఈ ప్యాకెట్ మోక్షం ప్యాకెట్ చేపెట్టుకున్నాడు ఆయన ఇటువైపేమో ధర్మ అర్థ కామాలు ప్యాకెట్ చేతిలో ఉద్యమంలో పెట్టుకున్నాడు భగవంతుడు అందరూ ఎప్పుడు ఎడం చేయే బిజీగా ఉంటుంది ధర్మ అర్థ కామాలు అడిగేవాడి మోక్షం అడిగేవాడు ఏడు బయటకు రాకుండా చెయ్యి ఆయన స్టక్ అయిపోయింది ఎవరు అడగడం లేదే అని ఆయన అనుకుంటాడు నిజంగా భగవంతుడు ఏమాశిస్తాడంటే తనను భగవంతుణ్ణి వేరు చేసుకుంటూ చూస్తాడు అజ్ఞాని నిజమైన భక్తుడు భగవంతుణ్ణి భగవంతుడి కోసం ఆరాధిస్తాడు భగవంతుడు నాకంటే వేరు కాదు అన్న భక్తుడే నాకు ప్రియుడు అన్నాడు భగవంతుడు జ్ఞానీదు ఆత్మ ఇవ మే మతం అన్నాడు ఇంకా అతను ఆయన నేను వేరు కాదన్నాడు జ్ఞాని ఎప్పుడు భగవంతుని దూరంగా చూడడు వేరుగా చూడడు మిగతా వాళ్ళందరూ ఆర్త అర్థార్థి జిజ్ఞాసు అందరూ వేరుగా చూస్తారు ఆ మూడింటి నుంచి ఆయనను మనం నా స్వరూపంగా గుర్తించాలి అది జీవాత్మ పరమాత్మ ఐక్యం అని ఇష్టపడతాడు భగవంతుడు భగవంతుడికి ఇష్టమైనది చేస్తున్నామా మనం బార్గేని నువ్వు నాకు ఇది ఇస్తే నీకు అది ఇస్తాను అట్లా భగవంతుడిని అడుక్కుంటూనే ఉన్నాం ఇప్పుడు వీడు నన్ను ప్రేమిస్తున్నాడు దేనికోసం అంటే వేరే దానికోసం ఏదో పొందాలని ప్రేమిస్తున్నాడు కానీ భగవంతుని భగవంతుని కోసం ప్రేమించగలరు ఇప్పుడు భార్య భర్తని శాలరీ కోసం ప్రేమించింది అనుకోండి, ఎట్లా ఉంటుంది భర్తకి? నెల అయ్యేటప్పటికీ ఆయన వేలు వేలు ఇస్తాడు చేతిలో ఉంది, కానీ ఎవరిని ఎవరిని హాట్ హాట్ కాఫీ కాఫీ అంటూ ఇస్తుండు. అలా ఉంటే భార్యగా భర్తకి ఎలా ఉంటుంది? అదేవిధంగా భార్యని కూడా భర్త ఏదో ఒక ప్రయోజనం కోసం, స్వార్థం కోసం, తన యొక్క సుఖం కోసమే ఆ భార్యను ప్రేమిస్తుంటే భార్యకి ఎలా ఉంటుంది? భర్తనేమే భర్త కోసమే ప్రేమించాలి, కానీ మరి దేన్ని ఆశించి ప్రేమించకూడదు. అది నిజమైన ప్రేమ. అది భర్త కోరుకుంటాడా కోరుకోడా? అదేవిధంగా భార్య కోరుకుంటుందా కోరుకోదా? ఏ వ్యక్తి అయినా కోరుకుంటాడా కోరుకోడా? మరి భగవంతుడు మాత్రం ఆయన కోరుకోకూడదా? భక్తుడు భగవంతుడిని భగవంతుడి కోసమే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలని భగవంతుడు కోరుకుంటాడా కోరుకోడా? ఇదే నారద భక్తి సూత్రాల్లో నారదుల వారు చెప్పారు. ఆ భక్తి పరమ ప్రేమ స్వరూప భక్తి అన్నారు ఆయన. భగవంతుడిని ఏమి ఆశించకుండా ప్రేమించడమే నిజమైన భక్తి. ఏమి ఆశించకూడదు భగవంతుడిని, ఆయన అన్నీ ఇచ్చేస్తాడు, ఏం అడగక్కర్లేదు ఆయన. మీరాబాయి భక్తి, త్యాగరాజు భక్తి, అది నిజమైన భక్తి. భాగవత పురాణాల్లో కూడా అనేక మంది భక్తులను చూసుకుంటాం. అప్పుడు భగవంతుడికి చాలా ప్రీతి, ఆయన ఎప్పుడూ ఆ భక్తుడి గురించి ఆలోచిస్తుంటాడు. ఒకసారి నారదుల వారు వచ్చి కృష్ణుడు చూడటానికి వచ్చాడు. వస్తే రుక్మిణీదే ఉందని ఆయన ధ్యానం చేస్తున్నాడు అని, ఇప్పుడు కలవడానికి లేదు, పర్మిషన్ లేదు, ధ్యానం చేస్తున్నాడు అని. అప్పుడు నారదుల వారు అడిగారు, అమ్మా లోకం అంతా ఆయన మీద ధ్యానం చేస్తుంటే ఆయన ఎవరి మీద ధ్యానం చేస్తున్నాడు? లోకం అంతా ఆయన మీద ధ్యానం చేస్తున్నది కదా, ఆయన కొరకే ధ్యానం చేస్తున్నాడు భక్తులందరూ. భగవంతుడు ఎవరి మీద ధ్యానం చేయాలి అంటే నాకేం తెలియదండి, అదంతా మీరు మీరు చూసుకుంటుందండి. ఆవిడ ఆయన్ని అడగండి డైరెక్ట్గా అంది. అప్పుడు నారదుడు కొంచెం చిరిపి కదా అంత సందులో నుంచి చూసాడు. ఎక్కడో ఒక కాస్త ఖాళీ దొరికింది గదిలో చూశాట, ఏం చేస్తున్నాడా కృష్ణుడు అని. ఏమీ లేదు, ఎదురుగా ఒక ఇసుక రాసి ఉన్నది కుప్పలాగా. ఇదేమిటి, ఒక రూపం లేదు, ఏమీ లేదు, ఆ మట్టి కుప్ప మీద ధ్యానం చేస్తున్నాడు అన్న అనుకున్నాడు. అనుకుని సరే ధ్యానం అయిన తర్వాత బయటకు వచ్చాడు కృష్ణుడు. ఏమిటయ్యా, ఏమిటి దీని మీద ధ్యానం చేసేది అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నారద ఆ మట్టి ఆ రేణువులు నా భక్తుల యొక్క పాద రేణువులు అని, వాళ్ళు నడిచినటువంటి చోటుకి వెళ్ళి నేను ఆ మట్టి తెచ్చుకుంటా, తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటా. అలా పెట్టుకుని పెట్టుకుని ఇదంతా ఒక రాశిలాగేంటి, ఇసుక రాశి, దాని మీద నేను ధ్యానం చేస్తున్నాను. నా భక్తుడు నా కోసం ఎంత తపిస్తాడు, ఎంత ఆరాటపడతాడు, అందుకని ఆ భక్తుడంటే నాకు ఇష్టం అన్నాడు. అందుకని ఆ భక్తుడి గురించి నేను ధ్యానం చేస్తానన్నాడు. అట్లాగే ఒక భక్తుడు దేవుడు ఆయనకి ఎప్పుడు సహాయం చేయమంటే అప్పుడు సహాయం చేస్తాడు, నాకు అది చేసి పెట్టండి చేసి పెడుతుంటాడు. భగవంతుడు వెనకాల నడుస్తుంటాడు, ఆయన నడుస్తున్నాడు. ఎట్లా తెలుస్తుంటే ఆయన బాగా మంచి భక్తుడు, ఒక భక్తుడు, భగవంతుడి పాదాలు కనబడుతుంటాయి ఆయనకి నడుస్తుంటాయి. ఒకసారి ఆయనకి చాలా నష్టం వచ్చింది బిజినెస్లో, బాగా నష్టం వచ్చి చాలా కష్టాల్లో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు వస్తున్నాడా లేదా తనను వెనకాలని చెప్పి ఇట్లా చూస్తే ఆయన అడుగులు లేవు, భగవంతుడి అడుగులు లేవు వెనకాల. ఇదేమిటి చూసావు, నన్ను కష్టాల్లో వదిలిపెట్టాడు భగవంతుడు, ఇంతకాలం నేను బాగున్నప్పుడు వస్తూ ఉన్నాడు నాతో పాటు, ఇప్పుడు రాకుండా ఆపేశాడు అనుకున్నాడు. అడిగాడు ఒకరోజు భగవంతుడు, ఇంత అన్యాయమా, ఇంతవరకు నాతో పాటు వచ్చిన వాడి నువ్వు నాకు సహాయం చేస్తూ వచ్చావు, కానీ ఇప్పుడు నేను కష్టాల్లో ఉంటే నన్ను వదిలిపెట్టావు అన్నాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, నేను వదిలిపెట్టలేదు అన్నాడు. వదిలిపెట్టకపోతే మరి నీ అడుగులు ఏవి అన్నాడు. నా అడుగులే కనపడుతున్నాయి కదా నాకు, నీ అడుగులు కనపడలేదు అన్నాడు. అంటే భగవంతుడు అన్నాడు, ఆ కనపడిన అడుగులు నీవి కాదు నావి అన్నాడు. మరి నా అడుగులు ఏమైనా అన్నాడు, నిన్ను నేను భుజానికి ఎత్తుకున్నారా, నేను నిన్ను భుజానికి ఎత్తుకున్నాను, నడవలేవని కష్టపడతావని నేను నిన్ను భుజానికి ఎత్తుకున్నాను, నేను నడుస్తుంటే ఆ రెండు అడుగులు నావి అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు ప్రాణం విలవిల్లాడిపోయింది, ఇట్లా అడిగాను నేను భగవంతుడిని అని. అది భగవంతుడి కరుణ అంటే ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించాలి, ఏదో భయంతో కాదు, ఏదో కోరుకోని కాదు. ఆయన్ని ఆరాధిస్తే ఏమీ కోరుకుండా ఆరాధించినా సరే మనకి ఏది మంచిదో అని ఇచ్చేస్తాడు. ఇప్పుడేమంటున్నాము, ఆయన మిథ్య అనుభూతున్నాం ఆ ఈశ్వరుణ్ణి, మనకేంటే ఉన్న భక్తి కూడా పోతుంది, ఉన్నదే కొంచెం. అందుకే నేను రెండు కథలు చెప్పాను ముందే. అవును, కథ వేదాంతం రాగానే ఇది అర్థం కాదు, ఆయన్ని వదిలిపెట్టి కూర్చుంటే కృష్ణకృష్ణ అయిపోతాం మనం. అందుకని భక్తికి భక్తే, భక్తికి మించింది ఏది లేదు, భక్తికి సాటి మరేది లేదు. కనుక ప్రతి జ్ఞాని భక్తుడు, ప్రతి భక్తుడు జ్ఞాని కాదు, ప్రతి జ్ఞాని భక్తుడు, భక్తుడు కాని జ్ఞాని లేడు. అర్థమైందా? అందుకని వేదాంతానికి వచ్చిన తర్వాత మేము ఇప్పుడు గుళ్ళకు పోవడం మానేశామండి, పూజలు చేసేటట్టు చేయడం మానేశామండి అనకూడదు. ఆజీవితం త్రయం సేవ్యం వేదాంతో గురు ఈశ్వర ఆదౌ జ్ఞానాప్తయే పశ్చాత్ కృతజ్ఞత్వ నివృత్తయే అన్నారు శ్వేతాశ్వతర ఉపనిషత్తులు. ఆజీవితం త్రయం సేవ్యం, నేను ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే డెలిబరేట్లీ ఐఎమ్ టాకింగ్ బికాజ్ వీఆర్ గోయింగ్ టు ఫాల్సిఫై ఈశ్వర, అందుకని చెప్తున్నాను ఇప్పుడే. ఎందుకంటే ఇక్కడ బిగినర్స్ ఉన్నారు, మిడిల్ పాక్తులు ఉన్నవాళ్ళు, అంటే మధ్య మధ్యగా కొంచెం కొంచెం చదువుతున్న వాళ్ళు ఉన్నారు, కాస్త ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు, అందరికీ ఉపయోగపడుతుంది ఇది అని చెప్తున్నాను. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా మనం టీచర్స్కి కూడా ఇది అవసరం చాలా. ఏంటి అంటే ఆ జీవితం త్రయం సేవ్యం, జీవించి ఉన్నంత కాలం మూడింటిని సేవించాలి అంటుంది ఉపనిషత్తు. ఏమిటి ఆ మూడు? వేదాంత గురువు ఈశ్వర అన్న. వేదాంతం జీవితాంతం వేదాంతం వదిలిపెట్టకూడదు, ఇంకా ఇంకా వింటూ వింటూనే ఉండాలి. నేను ఇప్పటికీ వింటాను పరమార్థానంద గారి క్లాస్, దాదాపు 40 ఇయర్స్ బోధిస్తూనే ఒక పక్క నేను ఎప్పటికీ వింటాను. నాకు వారి గొంతు మాటలు తప్ప ఇంకేం వినపడ అవసరం, అదే రింగ్ 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 అవుతూ ఉన్నది నాకు అన్ని సంవత్సరాల నుంచి. వేదాంత గురువు అన్నాడు, గురువు కూడా జీవితాంతం గురువు మర్చిపోకూడదు. ఎంతోమంది గురువులు ఉంటారు, మంత్ర గురువు ఉంటారు, దీక్షా గురువు ఉంటారు, మన స్కూల్లో చెప్పిన వాళ్ళు గురువులే, రకరకాల గురువులు ఉంటారు, కానీ అల్టిమేట్ గురువు ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువు అల్టిమేట్ గురువు. ఇంకా ఆయన తర్వాత వేరే గురువు ఉండరు. ఎవరైతే మనకు శాస్త్ర జ్ఞానాన్ని ప్రసాదించి ఆత్మజ్ఞానం ఇస్తారో వాళ్ళే మనకు చివరి గురువు. కానీ ఆ చివరి గురువు రావడానికి ఎంతోమంది సహాయపడతారు మనం. ఆత్మ జ్ఞాన నిష్ఠ రావడానికి చివరిలో ఈ లోపల స్కూల్లో గురువు, కాలేజీలో గురువు, అమ్మా గురువే, తండ్రి గురువే కదా, ఇలా ఎంతోమంది గురువులు ఉంటారు, కానీ చివరి గురువు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చిన గురువు. ఇంకా అమ్మాయిని గురువు అక్కర్లేదు. అందుకని గురువుని కూడా జీవితాంతం మర్చిపోకూడదు. వేదాంతము గురువు, తర్వాత ఈశ్వర అన్న. వేదాంతం గురు ఈశ్వర అన్న, ఈశ్వరుని కూడా మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు? ఆదౌ జ్ఞానాత్తయ, ముందు ఈ మూడింటిని ఎందుకు సేవిస్తామంటే జ్ఞానం రావడం కోసం. ఆదౌ జ్ఞానాత్తయ, జ్ఞానం పొందడం కొరకు. పశ్చాత్ తర్వాత కృతజ్ఞత్వ నివృత్తయే. కృతజ్ఞత ఆపోజిట్ కృతజ్ఞత అంటే కృతజ్ఞత లేకపోవడం. కృతజ్ఞత లేకపోవడం అనే దాన్ని లేకుండా చేసుకోవడం కోసం కృతజ్ఞత్వ నివృత్తయి. ఇంగ్రాటిట్యూడ్, అవాయిడ్ ఇంగ్రాటిట్యూడ్. ఐ వర్షిప్ ద లార్డ్ లైఫ్ లాంగ్. గుడికి వెళ్తాను ఇప్పుడు, ఎవ్రీ పూజ ఎవ్రీ ప్రేయర్ ఇస్ థ్యాంక్స్ గివింగ్. పీఠాధిపతులందరూ ఎందుకు పూజలు చేస్తారు కూర్చొని గంటంతరబడి? ఎద్యదాచరతి శ్రేష్ట అనేది ఒకటి, కృతజ్ఞత్వ నివృత్తయే ఒకటి. రెండు పద్ధతి బెనిఫిట్స్ అక్కడ రెండు విషయాలుగా చేస్తారు. లోక కళ్యాణం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా భగవంతుడు మనకు ఇంతటి జ్ఞానాన్ని ఇంత శాస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి, లేకపోతే కృతజ్ఞులం అయిపోతాము. గ్రాటిట్యూడ్ ఉండాలి ఎప్పుడు. భగవంతుడిని ఎలా మర్చిపోతాం? నేను ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఆయన మిథ్యాన్ని చెప్పబోతున్నప్పటికీ కూడా, మిథ్యాన్ని తెలిసినా కూడా, ఆజీవితం త్రయం సేవ్యం వేదాంతో గురు ఈశ్వర ఆదౌ జ్ఞానాప్తయే పశ్చాత్ కృతజ్ఞత్వ నివృత్తయే. ఈ శ్లోకం ఎప్పుడు గుర్తుండాలి అది విషయం. ఉపాధి ద్వయం కల్పితం అని అంటారు. కల్పితం అన్నారు, కల్పించిన దాని మీద మనం ఎందుకండి చేయాలి? అడుగుతుంటారు అందరు, మీరు ఏంటి పూజిస్తారు పిచ్చివాళ్ళు? రాళ్ళు రప్పల్ని పూజిస్తారు. మీరు రాళ్ళు రప్పల్ని పూజించడం, దేవుణ్ణి పూజిస్తాం. వీఆర్ నాట్ వర్షిపింగ్ ఐడాల్, వీఆర్ వర్షిపింగ్ ఐడియల్. అక్కడ ఉన్నటువంటి ఆదర్శవంత రూపమైనటువంటి భగవాన్ రూపాన్ని మనం భావిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మూర్ఖులకు ఏమర్థం అవుతుంది? మూర్ఖులకు అర్థం కాదు. అందుకని ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆ దేవుడు బొమ్మ దగ్గర ఎలుకలు దింపుతున్నాయట, ఆయన సొమ్మంతా ఎవడో గాలి చేశాట, భగవంతుడు ఆయన సొమ్మను ఆయన రక్షించుకోలేడా, ఎలుకల నుంచి ఆయన దూరంగా ఉండలేడా అని చెప్పి ఆయన విగ్రహారాధనే లేదన్నాడు. ఇది మూర్ఖత, విగ్రహారాధన ఇదంతా అని చెప్పి పెద్ద సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఫాలోయర్స్. మనం అందరినీ అకామిడేట్ చేస్తాం. ఓకే, ఉండు ఒక పక్కన. వాడు వచ్చాడు బయట నుంచి, ఇద్దరు వచ్చారు రాహు కేతువులు, వాడు అక్కడ ఉండండి రా అన్నాం. వాడు మన ఇంటికి కూర్చున్నాడు, మన ఇంటిగానే కూర్చున్నాడు. డేంజర్. అప్పుడు ఏం చేస్తామంటే మౌని భస్మాసురుడు, వాడు మన చేయి తల మీద చేయి పెడతానంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? మోహిని దాకా మనం కూడా ఆడాలి, అది తెలియాలి. అందుకని సనాతన ధర్మానికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఎవరికి, అది ఉన్నది ఆ టెక్నిక్ ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇటు నెక్స్ట్ శ్లోక. శక్తిరస్మైశ్వరీ కాచిత్ సర్వవస్తు నియామిక ఆనందమయమారభ్య గూఢా సర్వేషు వస్తుషు. ఈశ్వరుడు మాయ అవిద్య అన్నప్పుడు మరి ఏమిటండి డిఫరెన్స్ అంటే, ఆయన ఉపాధి అనేది పెద్ద ఉపాధి చిన్న ఉపాధి అంటాం. అది ఎందుకని అట్లా వచ్చింది అంటే, శుద్ధ సత్వ ప్రధాన మాయా ఈశ్వర, శుద్ధ సత్వ ప్రధాన మాయ. జీవుడు మలిన సత్వ ప్రధానం, మాయాకి మూడు గుణాలు ఉన్నాయి, అజ్ఞానము ఆవరణ విక్షేపమున. అజ్ఞాన విక్షేప ఆవరణ. ఆవరణ అంటే కప్పివేయడం, విక్షేపం అంటే చెలింపజేయడం, అజ్ఞానం అంటే అజ్ఞానం. త్రిగుణాత్మిక మాయా అస్తి సత్వరజస్తమో గుణాత్మిక. మాయా అంటే మూడు గుణాలు. మూడు గుణాల్లో సత్వగుణం, రజోగుణం, తమోగుణం. తమోగుణం మలినాత్మకం, తమోగుణం మలినాత్మకం, బ్యాక్డ్ బై రజోగుణ. ఇది మలినం సత్వం. ఓన్లీ సత్వం మాత్రమే ప్రధానం ఉంటే అది సత్వ ప్రధానం. ఈ తమోగుణం రజోగుణం ఉండడం వల్ల విక్షేపం ఉంటుంది, ఆవరణం ఉంటుంది. సత్వగుణం ఆయనకి ఉంది, సత్వ రజస్తం గుణ మాయా ఉపాధి కాబట్టి మూడు ఉన్నాయి. కానీ సత్వం ప్రధానం ఆయన, ఆవరణ పనిచేయదు ఆయన దగ్గర, ఆవరణ ఆయన చేతుల్లో ఉంటుంది. ఈశ్వరుడికి విక్షేపం ద్వారా సృష్టి స్థితి లయ చేస్తుంటాడు. అజ్ఞానము లేదు, ఆవరణము లేదు, విక్షేప శక్తిని మాత్రం, మాయ యొక్క విక్షేప శక్తిని ఉపయోగిస్తుంటాడు. కనుక ఆయన ఈశ్వరుడు. ఆయన అజ్ఞానానికి దాసుడు కాదు, ఆవరణకి దాసుడు కాదు. మాయ యొక్క ఆవరణ శక్తి అజ్ఞానాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు. కానీ మనం జీవులం, విక్షేప శక్తి ఉన్నప్పటికీ కూడా మనకు ఆవరణ శక్తి, అజ్ఞానము మూడు కూడా మలిన సత్వం అంటారు. అది ప్రధానంగా ఉండడం వలన మనం అల్పజ్ఞులం, అల్పవ్యాపి, అల్పీషియంట్ అంటారు స్వామి జోట్ల, అల్పీషియంట్, అల్పీపొటెంట్. ఆయన ఆమ్నిషియంట్, ఆమ్నిపొటెంట్ ఈశ్వర. ఏమిటి తేడా అంటే శుద్ధ సత్వం ప్రధానం, మలిన సత్వం ప్రధానం. అందుకనే మనలో రాగ, ద్వేష, కామ, క్రోధ ఉంటాయి. ఆయనకు అవి ఉండవు. ఎప్పుడు కూడా ప్రశాంతంతో, అభయముద్రతో ఉంటాడు. అందుకనే ఆయన్ని పూజించాలి. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు పూజించాలి? ఆయన నాలో ఉన్న ఆవరణ, ఆవరణాన్ని, ఈ యొక్క విక్షేపాన్ని తొలగించు, అజ్ఞానాన్ని తొలగించు. దాని కొరకు చూడండి, శక్తి అస్మై ఈశ్వరి ఐశ్వరి. ఇక్కడ విభజించాలి మనం. సర్వ వస్తు నియామిక కాచిత్ శక్తి, అంటే సమస్త పదార్థాలను నియమించేటటువంటి ఒక ఐశ్వరి, ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఈశ్వరం అంటే ఓవర్లార్డ్షిప్, ఓవర్లార్డ్షిప్ అంటే అన్నింటినీ నియంత్రించే శక్తి అన్నమాట. మాయని తన చేతిలో పెట్టుకొని అన్నింటినీ నియంత్రిస్తుంటాడు. యంత్రారూఢాని మాయయా అన్నట్టు భగవద్గీతలో చెప్పారు. మాయంతు ప్రకృతి విద్ధి మాయనంతు మహేశ్వరం అన్నాడు. మాయ అస్తి అస్తి ఇది మాయి. పరమాత్ముడు మాయి, మమ వైష్ణవి మాయా అన్నట్టు ఆయన. జ్ఞాని కూడా ఎప్పుడైతే జ్ఞాని అవుతాడో ఈశ్వరుడితో సమానం అవుతాడు. ఆయనకు కూడా ఆవరణ ఉండదు. అందుకని ఐశ్వరి కాచిత్ సర్వవస్తు నియామిక, అన్ని వస్తువులను నియమించేటటువంటి ఈశ్వర టాపిక్ రికన్సైల్ చేయడం వేదాంతంతో చెప్పాలంటే పూజ్య స్వామీజీ ద హైయెస్ట్ బెస్ట్ టీచర్. నో బడి కెన్ టాక్ లైక్ దాట్. ఈశ్వరుణ్ణి మన ఉపనిషత్తు మంత్రాలతో దాన్ని రికన్సైల్ చేయడం అంటారు. చాలామంది ఈశ్వరుడు మిథ్య మాయ అనేసి సూర్యుడు లేడంటాడు. కొంతమంది ఏమో ఈశ్వరుడే సత్యము, ఈశ్వరుడే పరమసత్యం అనేవాళ్ళు. మనమే రెండింటి మధ్యలో ఈశ్వరుడు కావాలి, ఈశ్వరుడు ఆయన కూడా మాయా సహితం బ్రహ్మ కనుక వ్యావహారిక సత్యం అని తెలుసుకోవాలి. ఆనందమయం ఆరభ్య గూఢా సర్వేషు వస్తుషు ఆనందమయ పురుషాన్ని నుంచి ఆరంభించి అన్ని వస్తువులందు ఆయన లభిస్తాడు అని మాయా స్వరూపమే కదా అన్ని వస్తువులు. నామరూపం అంటేనే మాయ కనుక అస్థి అనిర్వచమే అనిర్వచనీయమైన శక్తి ఇన్ఎక్స్ప్లికబుల్ అన్నారు. నేను వివేక చూడమని శ్లోకం ఒకటి చెప్పాను పొందిన సన్నాప్యసన్న విభయాత్మికానో భిన్నాప్య భిన్న, ఇది భిన్నము కాదు అభిన్నము కాదు, అసత్తు కాదు అసత్తు కాదు. అందుకని ఇది ఉన్నదా లేదా అంటే మహా అద్భుత అనిర్వచనీయ మాయా, మహా అద్భుతమైనటువంటిది మాయాశక్తి. దాన్ని నిర్వచనం చేయలేదు, ఉన్నదేని చెప్పలేదు లేదని చెప్పలేదు. సదసత్ విలక్షణం అన్నారు అనిర్వచనీయం. సదసత్ అది ఉన్నది కాదు లేదని కాదు. అందుకనే ఈ జగత్తు మాయా అంటారు, జగమే మాయా అంటుంటారు ఊరికే. ఏమిట్రా అన్ని మాయ మాటలు చెప్తా అంటాడు, ఏమిట్రా మాయా అంటే యామా సా మాయ అది కనపడుతుంది. దెర్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్సబిలిటీ యూటిలిటీ, ఇట్ హ్యాస్ గాట్ ఏ బ్యూటీ అండ్ వెరైటీ బట్ నో స్టెబిలిటీ అన్న పరమార్థానంద స్వామి గారు చెప్తుంటారు. దానికి వెరైటీ ఉంది, బ్యూటీ ఉంది, యూటిలిటీ ఉంది, ఎక్స్పీరియన్సబిలిటీ ఉంది, కానీ స్టెబిలిటీ లేదన్నాడు. ఎందుకంటే ఎంత ప్రయోజనం అది అన్నమాట మాయాశక్తి. మాయాశక్తి అంటే ఆవరణ, ఆవరణ అంటే నిద్రాశక్తి. అది వచ్చి ఆవరిస్తుంది అంతే, మనం ఇన్వైట్ చేయాలా దానికి అక్కర్లేదు. హూ వాంట్స్ యువర్ పర్మిషన్? నిద్రాశక్తి డజంట్ వాంట్ యువర్ పర్మిషన్. ఆనందమయమారభ్య గూఢా సర్వేషు వస్తు అన్ని వస్తువుల ఎందు సత్వరజస్తమ గుణాలకు చేయబడింది. తస్మాత్ మా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అంటే అక్కడి నుంచి మాయా స్టార్ట్ అవుతుంది. మాయ యొక్క మూడు గుణాలు ఆకాశంలో ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు బ్రహ్మం మాయ, మాయ బ్రహ్మము కలిసే ఉంటారు ఎప్పుడు. మనం ఎక్కడి వెళ్తే అక్కడ మన నీడ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? నీడ లేని ఒరిజినల్ శరీరం ఉంటుందా? ప్రతి చోట నీడ ఉంటుంది. కొన్ని చోట్ల నీడ బాగా కనపడుతుంది, కొన్ని చోట్ల బాగా కనపడదు. మాయ కూడా నీడ లాంటిది, బ్రహ్మానికి నీడ లాంటిది. అది ఉన్నదా అంటే పట్టుకో, ఉంటే నీడని పట్టుకో. లేదండి పట్టుకోవడానికి రావట్లేదు. అది లేదా ఉన్నదండి కనపడుతోంది. అట్లా అంటే ఆనందమయ కోశం నుంచి విజ్ఞానం, మనోమయ, ప్రాణమయ, అన్నమయ అన్ని శరీరాలు దేహం అన్నమయ కోశం. అట్లాగే అన్ని వస్తువులు సత్వగుణం రజోగుణం, సత్వగుణం రజోగుణం తమోగుణం మూడు గుణాలకు చేయబడ్డదే ప్రతి వస్తువు కూడా. సర్వ వస్తువు కూడా అందులో కనపడలేదు కదండి. సత్వం ఎక్కడుంది, రజో ఎక్కడుంది, తమోగుణం ఎక్కడుంది, కనపడదు. ఇదంటేనే మూడు గుణాల కలయిక. ఇదన్నా మూడు గుణాలు, ఇదన్నా మూడు గుణాలు, ఏదన్నా మూడు గుణాలే. ఎందుకంటే నామరూపం అంతా మాయ, మాయ అంటే మూడు గుణాలు. మూడు గుణాలు లేకుండా ఎక్కడుంది అప్పుడు నీ శరీరం ఏమిటి? మూడు గుణాలతో కలిసి ఉంది. అందుకే నిద్ర వస్తుంది తమో గుణం. యాక్టివ్గా ఉంటాం ప్రజోగుణం, జోకేయంగానే నవ్వుతాం ప్రజోగుణం, కాస్త అర్థమైనటువంటి రాసుకుంటాం సత్వగుణం. మూడు పనిచేస్తున్నాయా లేదా అంతే. వస్తు ధర్మాలియం శక్త్యా నైవ యదా తదా అన్యోన్యధర్మ సాంకర్యాత్ విప్లవేత జగత్ ఖలు. వస్తు ధర్మ నియమ్యేరం, ఈ శక్తి అనేటటువంటి మాయాశక్తి మాయకు మరొక పేరు శక్తి. చాలా పేర్లు ఉన్నాయి మాయకి, అవిద్య, శక్తి, ప్రకృతి అట్లా. ఇక్కడ శక్తి అనే పదం వాడబడుతోంది. యదా వస్తుధర్మాః అన్యోన్య ధర్మ సాంకర్యాత్ నియమ్యేరన్ విప్లవేత జగత్ ఖలు. ఈ జగత్తంతా నీకు కనపడుతున్నదే, ఇది అన్యోన్య ధర్మ సాంకర్యం అన్నాడు. చూడండి పదం ఎట్లా ఉపయోగిస్తున్నారు. సత్వరజస్తమో గుణాల పంచీకరణం అని అర్థం అంటాడు. సాంకర్యం అంటే ఏమిటి? 1/4, 1/4, 1/4 తెలుసు, గుర్తుందా? చదివిన వాడికి కొంచెం గుర్తుంటుంది. పంచీకరణం, త్రివృత్తికరణం, చాంద్రోగ్యం అయితే త్రివృత్తికరణం. ఈ పంచభూతాలు సూక్ష్మంగా ఉన్నప్పుడు తన్మాత్రలు, ఈ వస్తువులు ఏమి కనపడవు. ఇవన్నీ వచ్చినాయి అంటే స్థూలంగా మనకు కనపడుతున్నాయి అంటే పంచీకరణం తర్వాతనే కనపడతాయి, అది సాంకర్యం. సత్వగుణ, రజోగుణ, తమోగుణ, మాయ యొక్క ఈ మూడు గుణాలు ఏం చేస్తాయంటే పంచుకుంటాయి అన్నమాట. అందుకని రజోగుణాత్ ప్రాణమయ కోశ, సత్వగుణాత్ జ్ఞాన ఇంద్రియాణి, సత్వగుణాత్ మనోమయ కోశ మనస్సు, తమోగుణం వల్ల ఈ శరీరం, ఇట్లాంటివన్నీ మనకు చెప్పారు. ఏ గుణాల వల్ల ఏ కోశం వచ్చింది అని చెప్తారు. తత్వబోధ కేరాసు ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ సాంకర్యం వల్ల ఏమవుతుందంటే ఈ విప్లవంలాగా వచ్చేస్తుంది. కేయాస్ అంటారు అప్పుడు. రకరకాల రూపాలు, రకరకాల వస్తువులు, దీన్ని ధర్మ సాంకర్యం అంటారు. రజోగుణ, సత్వగుణ, తమోగుణ వల్ల ఈ ధర్మం అంటే అడ్జెక్టివ్స్ అంటారు. పొట్టి, పొడుగు, లావు, సన్నం, పులువ, ఎరుపు, పసుపు, నీలం, రకరకాల గుణాలు ఉన్నాయి కదా. ఏది పట్టుకున్నా గుణం 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 ఎడ్జెక్టివే కదా. నలుపు, పసుపు, ఆరెంజ్ రంగులు ఏంటి ఎక్కడ ఉంది చెప్పండి? అది ధర్మం అంటారు. ఆ ధర్మం ఎరుపు ధర్మం ఉంది, దాని గుణం, దాని లక్షణం అది. ఆ ధర్మం అనేది మనం చూస్తున్నది అది సాంకర్యం అంటే మిక్స్చర్ ఆఫ్ త్రీ గుణాస్. ధర్మ సాంకర్యాత్ పంచీకరణాత్ అన్ని స్థూలంగా వ్యక్తమవుతాయి అన్న. పంచభూతాలు తన్మాత్రను సూక్ష్మంగా ఉన్నప్పుడు కంటి కనపడవు, అవి పంచీకరణం అయినప్పుడే మీకు స్థూలంగా కనపడి అప్పుడు శరీరాలు వచ్చినప్పుడు మన కంటి కనపడుతుంది. మూడు గుణాలు బయటికి కనపడవు. ఎట్లా కనపడతాయంటే వాడి బిహేవియర్ని బట్టి కనుక్కో అంటుంది భగవద్గీతలో. వాడు మాట్లాడే తీరు వీడు సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా అన్నాడు. ఒకడు ఎప్పుడు నిద్రమోహం, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. తమోగుణం ఏంటి చెప్పేసి. ఒకడు ఎప్పుడు లైబ్రరీలోనే ఉంటాడు, చదువుతూనే ఉంటాడు పుస్తకాలు, పుస్తకాల గురువు అంటాం. సత్వగుణం ప్రధానం. ఒకడికి బొంగర కట్టుకుంటాడు గాలికి, బొంగర తీగట్టు తిరుగుతుంటాడు. రజోగుణం ప్రధానం, ప్రధానం అక్కడ. అయితే మూడు గుణాలు ఉంటాయి కానీ ప్రధానం అది వ్యవహారంలో బిహేవియర్లు వ్యక్తం అవుతాయి మూడు గుణాలు. ఇది కనుక స్టడీ చేశామండి చిన్నప్పుడే, వాటిని చేసి ఈ గుణం ఉంటే ఈ లక్షణం, ఈ గుణం ఉంటే ఈ లక్షణం, ఈ నష్టం అని కూడా చెప్తాడు కృష్ణ పరమాత్మ జాగ్రత్త. 17వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఈ గుణాలు ఉంటేనే జ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం, జాగ్రత్త. ఈ గుణం రావాలంటే, జ్ఞానం రావాలంటే ఈ అన్నం, ఈ భోజనం చేయన్నాడు. అక్కడ అవుట్ అవుతారు అందరు. ఇది తినవాదు, ఇది తినవాదు అన్నాడు. కట్వం లలవణ తిష్ణ తీష్ణ వీక్షణ రుక్ష విలాహిన రాజస్వాహ వాడికి ప్రియం ఉన్నాడు. సాత్విక గుణం ఉన్న వాళ్ళకి ఏం ప్రియం, తమో గుణం ఉన్న వాళ్ళకి ఏం ప్రియం అని చెప్పి చెప్తాడు. ఎంత బాగా చెప్తాడు కృష్ణ పరమాత్మ ఆ గుణాల గురించి. కనుక మన చేతిలో ఉంది ఆ గుణాన్ని ఆహారం ద్వారా మార్చుకోవచ్చు. మార్చుకుని ఎందుకు ఎందుకు మార్చుకోవాలంటే జ్ఞానం కావాలంటే మార్చుకో. సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వగుణం అంటే జ్ఞానం వస్తుంది. సత్వగుణం కావాలంటే సాత్విక ఆహారం తిన్నావు. సాత్విక ఆహారం తింటే నీకు ఒంటికి మంచిది, మనసుకి మంచిది, చక్కగా ఉంటుంది. ఇవాళ నేను ఉప్పు లేని కూడా తిన్నాను, ఎప్పుడు ఉప్పు లేని తింటా. 5 సంవత్సరాలు అసలు ఉప్పు లేకుండా తిన్నా పూర్తిగా కంప్లీట్గా. తర్వాత కొంచెం సోడియం తగ్గిపోతుంది కొంచెం వాడుకోండి అన్నాడు. అందుకని అట్లా వేసి నో పులుపు నో కారం నో ఉప్పు నత్తి ఒంటికి మంచిది మనసుకి మంచిది. 4 ఇంత పొట్టన ఉన్న జీర్ణకోశం పెరుగు మీటర్ మీటర్ పొడుగు ఉంటుంది కదా, చుట్టుకొని 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 ఎవరికి కాస్త 4 కోసం ఎందుకు ఇంత కష్టపడతావు? డాక్టర్ చెప్పేదాకా ఎందుకు నువ్వే మానేయచ్చుగా. ఉప్పు తగ్గించండి, స్వీట్ తగ్గించండి, అది తినకండి, ఇది తినకండి, డాక్టర్ చెప్పేదాకా ఎందుకు నువ్వే కాస్త మానేసి నాన్నగారు జీవన చాపల్యం. ఒక్క 4 కనుక నువ్వు జయించావంటే అన్నీ జయించవచ్చురా అంటే అదే రండి కష్టం నాకు. మాట్లాడినా అన్నీ ఒక్కొక్క పని చేస్తే ఒకటి మాత్రం 2 పనులు చేస్తుంది. 4 మాట్లాడుతుంది వడవడవడని మాట్లాడుతుంది తమిళ అమ్మా. ఒకటే సొన వసపిట్ట వసం వస్తారు చిన్నప్పుడు వీడికి అదివే ఎక్స్ట్రా అసలే మాట్లాడి ఇంకా వాళ్ళకు వస్తే వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అతిగా మాట్లాడతారు. తినేది పని చేస్తుంది మాట్లాడే పని 2 చేస్తుంది ఈ 4 అది కాస్త నియంత్రణలో పెట్టుకో. మిగతా అవన్నీ చెప్పిన మాట వింటాయి. ఇది చెప్పిన మాట వినేట్టు చెయ్యం మనం. నోరు కంట్రోల్ పెట్టుకో, అనవసరంగా మాట్లాడగలదు. వాట్ టు టాక్, వెన్ టు టాక్, హౌ మచ్ టాక్, హౌ టు టాక్, వాట్ టు ఈట్, వెన్ టు ఈట్, హౌ టు ఈట్, హౌ మచ్ టు ఈట్, ఈ 2 ఫాలో అయినా ఉంటే యు ఆర్ ద బెస్ట్ పర్సన్ ఫర్ స్పిరిచువల్ నాలెడ్జ్. అక్కడేనండి మాకు కష్టం అంటారు. కానీ ఏం చేస్తాం, వస్తు ధర్మా నియమేరం, ఆ వస్తువుల యొక్క ధర్మములు నియమిస్తాయి అన్నాడు, కంట్రోల్ చేస్తాయి. శక్త్యా నైవ శక్త్యా ఏవ యదా యదా ఎప్పుడెప్పుడైతే శక్తి చేత నియమింపబడును నియమింపబడవు అంటున్నారు మొదట. నైవ వస్తు ధర్మ వాటికి ఉన్నప్పుడు అది నియమించబడదు, అదేమి కంట్రోల్ చేయదు. కానీ సాంకర్యం ఏర్పడినప్పుడు మాత్రమే నాని నానికి అట్లా ఉంటే ఇద్దరు పిల్లలు వాడి వాళ్ళ గదిలో ఉంటే ఏం గొడవ ఉండదు. వాడు ముగ్గురు చేరారనుకోండి ఇల్లంతా ఏం చేస్తారు గందరగోళం. అట్లనమాట ఈ మాయ కూడా 3 గుణాలు చేరిన తర్వాత అన్ని లక్షణాలు వస్తాయి. సాంకర్యం అంటే కాస్మాస్ కాస్త చేయాస్ అవుతుంది. నువ్వు హాయిగా నేను సృష్టి చేస్తే ఆనందంగా జీవించరా అంటే బాంబులు వేసుకొని ఒకటికోడు చంపుకుంటున్నాడు. క్రియాస్ గారికి ఏమిటది చూస్తున్నా కదా యుద్ధం. నేను యుద్ధం చేసుకోవడానికి ఇక్కడికి పంపించాను. నేను హాయిగా నువ్వు ఆనందంగా ఉంటా, నేను ఆనందంగా ఉంటా, లీవ్ లెట్ లీవ్, నీకు కూడా నాకే కావాలి. మా ఇంటికి వస్తే నాకేం పెడతావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, అటు ఇటు మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు అంట. అట్లాండి బాపు తన్నమాట. సరే ఇది ఎంత కేయాస్ అండి, కాస్మోస్ కేయాస్. ఎప్పుడైతే ముగ్గురు కలుస్తారో ఇన్బ్యాలెన్స్ వస్తుందో, చెప్పిన మాట వినరో, శాస్త్రం చెప్పిన మాట వినరో. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితో అన్నాడు. శాస్త్ర జ్ఞానం లేదు, ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు, కేయాస్గా ఏమిటది. శాస్త్ర జ్ఞానం ఉంది, ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు, విధి ఉంది, నిషేధం ఉంది, ఫాలో అవుతున్నాడు. అది కాస్మిక్ హార్మోనీ. అవి ఏమీ లేవు, ఇష్టం వచ్చింది తింటాడు, ఏది పడితే తింటాడు, నడిచేది తింటాడు, పాకేది తింటాడు, ఏగిరిది తింటాడు. కేయాస్ గారికి ఏముంది, వాడు ఒక రాక్షసుడు అనమాట, నరరూప రాక్షసుడు అని అనుకుంటాం. ఎందుకంటే అటువంటి వాడు భూమికి భారం. సరే ఈ మాయ ఈ కేయాస్ అంతా ఎట్లా జరుగుతుందండి అన్నాడు. మాయా జడము, ఈ గుణాలన్నీ జడము, ఇది ఎట్లా పనిచేస్తుందండి. ఈ గొడవ చేయాలన్నా బాంబు వేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక శక్తి కావాలి కదా అంటే చిచ్చాయ అన్నాడు. ఉంది కదా ఆత్మ చైతన్యం నుంచి చిదాభాసం తీసుకుంటుంది, అప్పుడు కేయాస్ మొదలు పెడుతుంది. అందుకనే పిల్లలకి తల్లిదండ్రులు స్థూల శరీరాన్ని మాత్రమే ఇస్తారు, సూక్ష్మ శరీరాన్ని ఇవ్వరు. ఆ జీవుడు సూక్ష్మ శరీరాన్ని తీసుకొని వస్తాడు ముందే, వాడికి ఔటర్ షెల్ మాత్రం ఇస్తారు అంతే తల్లిదండ్రులు. ఇలాంటి వీడు ఎందుకని ఇట్లా ప్రవర్తిస్తాడు, అదే గల సీక్రెట్. నీకు తెలియదు వాడి గుణం ఏమిటో, తర్వాత తర్వాత బయటపడుతుంది. ఆ గుణంతో పాటు పూర్వజన్మ వాసనంతో పాటు వాడు వస్తాడు అనమాట. ఇంకా అప్పుడు వీళ్ళిద్దరు తలపట్టుకుని కూర్చుంటారు, ఇంతకాలం లేవు లేవు అనుకున్నారు, దశరథుడికి ఏమైంది, రాముడు లేడు లేడు అనుకున్నాడు, వచ్చిన తర్వాత మహాభారం. అట్లా రాముడు వారు అది వేరే విషయం అనుకోండి. మామూలుగా పిల్లలు తల్లిదండ్రులకు అర్థం కాదు పిల్లలు, ఎందుకంటే తల్లిదండ్రులకు భగవద్గీత చదవలేదు, గుణాల గురించి తెలియదు. అందుకని వాడికి నోరు ముయి అని చెప్పి వాడిని ముట్టిగా ఏడవేసి కొట్టి అరిచి అని చేస్తుంటారు. ఒక్కొక్కడు నాటి ఉంటారు పిల్లలు చూసారా, అర్థం కాదు తల్లిదండ్రులకు వాడి సైకాలజీ, వాడు ఎందుకు ఇట్లా బిహేవియర్ చేస్తాడు. తల్లి తండ్రి అందుకే గుణాల గురించి చదువుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళ ప్రవర్తనని చక్కగా మలచాలి, మార్చాలి. అది సహించే శక్తి ఉండాలి కదా ముందు. తల్లి తండ్రి అంటే మాటలా ఏంటి ఊరికే నిజంగా తల్లి తండ్రి అంటే శాస్త్రం ప్రకారం ఎంత బాధ్యత, ఎంత బాధ్యత. వ్యక్తి నిర్మాణం కావాలి, ఒక సంస్కారవంతమైనటువంటి మనిషి మనిషిని చేయగలగాలి. మదాలసన చిచ్ఛాయా చేతనం శక్తే శక్తిశ్చేత్ చేతనేన విభాతి చిచ్ఛాయా వేషత శక్తి చేతనేన విభాతి సా. తచ్చక్త్యుపాధి సంయోగాత్ బ్రహ్మైవేశ్వరతాం ప్రజేత్. తెలుగులో ప్రింటింగ్స్ అనుకోవడం కష్టం, నా సా తెలుగు వాదన అనుకోటేడు అక్షరం. సంస్కృతం అయితే ఈ ప్రాబ్లం ఉండదు, అక్షరాలు కరెక్ట్గా తెలిస్తే అందులో మరీ ఇవి కనుక్కోవడం కష్టం. ఒక్కోసారి శక్తి ప్రకృతి మాయా చిచ్ఛాయా ఆవేశిత ఆవేశించింది. చిత్తఛాయ అంటే చిరాభాస, దీన్ని ఆవేశించింది. చేతనేన విభాతి సా, ఆ మాయాశక్తి చేతనమవుతుంది. విభాతి చేతన ఇవ, చైతన్యంలాగా అప్పు తీసుకుంది చైతన్యాన్ని. అచేతనమైనప్పటికీ కూడా చేతనత్వంతో కూడినట్లు విభాతి అంటే ప్రకాశించుచున్నది, తెలియబడుచున్నది. తత్ శక్తి ఉపాధి సంయోగా, అటువంటి శక్తి ఉపాధి తాదాత్మ్యం వలన, సంయోగం అంటే సంబంధము వలన, సంబంధం కలిగి ఉండడం వలన. బ్రహ్మ ఏవ ఈశ్వరతాం వ్రజేత్, బ్రహ్మ పదార్థమే ఈశ్వరతాం వ్రజేత్, ఈశ్వరుడిగా వ్యక్తమవుతుంది. ఆ మాయ ఎప్పుడైతే ఆ బ్రహ్మం యొక్క చైతన్యాన్ని తీసుకుందో, చిత్ ప్రతిబింబం ఏర్పడింది మాయలో. ఏర్పడగానే ఆ మాయ ఎందు చిత్ ప్రతిబింబం ఏర్పడినప్పుడు బ్రహ్మముకి ఈశ్వరాన్ని పేరు. ఇప్పుడు ఈశ్వరుడు రెడీ ఉన్నాడు, జీవుడు ఎట్లా వచ్చాడు రేపు చూస్తాం. ఆయనకు ఒక చిచ్చాయ, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ஹரி ஓம் ஸ்ரீ குருப்யோ நமஃ ஹரி ஓம்.